గ్రంథరాశ్రీ భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 17వ శ్లోకం భక్తి యోగ అనుష్ఠానాన్ని గురించి కపిలుడి ఉపదేశాలు. అపిచ్చా దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం. సంతం వయసి కైశోరే వృత్యాను గ్రహకాతరం. భగవంతుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసుల చేత ఆరాధనీయుడు, నిత్య యవనుడు ఆ దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడై ఉండను. తాత్పర్యం, భగవంతుడు సర్వలోకవాసులచే ఆరాధనీయుడు. సర్వలోక నమస్కృతం. భౌతిక జగత్తునందు అసంఖ్యాక లోకములు కలవు. ఆధ్యాత్మిక జగత్తునందు అసంఖ్యాక లోకములు కలవు. ప్రతి లోకమునందు అసంఖ్యాక లోకవాసులు కలరు. వారందరూ దేవదేవుడిని అర్చించుదురు. ఒక్క నిరాకార వాదులచే తప్ప అందరి చేత అతడు అర్చనీయుడు అగును. ఆ దేవదేవుడు పరమ సుందరుడు. ఈ సందర్భంలో శశ్వత్ భక్తులకు పరమ సుందరుడుగా గోచరించను. ఆఖరిలో అతడు నిరాకారుడు అంట నిజం కాదు. శశ్వత్ ఎల్లప్పుడూ నిలిచి ఉండనిది. భగవంతుడు భూమి మీద కనిపించడమే కాదు, కనిపించకపోయినా కూడా ఎల్లప్పుడూ ఉండను. శశ్వత్ అనే పదం యొక్క భావం, ఆ సౌందర్యం తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. భగవంతుడు శాశ్వతంగా ఉండను, ఆయన సౌందర్యం శాశ్వతంగా నిలిచి ఉండను. దేవదేవుడు నిత్య యవనుడు. బ్రహ్మ సంహిత 5:33లో కూడా ఆద్యం పురాణ పురుషం నవయవ్వనంచ, అతడు ఆది పురుషుడైనా ఏనాడు ముసలివాడుగా కనపడ్డు. అతడు ఎల్లప్పుడూ నిత్య యవనంతో గోచరించు. భక్తుల యెడ అనుగ్రహం చూపుటకు భగవంతుడు సంసిద్ధుడై ఉండనని అతని ముఖ కళవలికలు సదా సూచించును. భక్తులు కాని వారి యెడ అతడు మౌనం వహించును. భగవద్గీతలో తెలిపినట్టు కృష్ణుడు దేవదేవుడైన కారణంగా, జీవులందరూ ఆయన సంతానమైన కారణంగా ప్రతి వారి యెడ సమానంగా ఉండును. కానీ భక్తి యోగమునందు ఉన్నవారి యెడ మాత్రం ప్రత్యేకమైన మొగ్గు చూపి ఉండును. అదే విషయం ఇచ్చట కూడా ధృవపరచబడింది. భక్తుల యెడ కరుణను చూపి భగవంతుడు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండునని చెప్పబడింది. భగవంతుడిని సేవించవలనని భక్తులు సదా ఆసక్తులై ఉన్నట్లు భక్తులపై కరుణను చూపుడు దేవదేవుడు పరమాసక్తుడయ్యాడు. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడు నిత్య సుందరుడు, సమస్త లోకవాసుల చేత ఆరాధనీయుడు, నిత్య యవనుడుగా దేవదేవుడు తన భక్తులను అనుగ్రహింప ఆసక్తుడేవుడు. చక్కటి శ్లోకం ఇక్కడ భగవంతుడి యొక్క స్వరూప లక్షణాలు భగవంతుడి యొక్క స్వామిత్వం ఏ రకంగా ఆయన తన భక్తులేడ సులభంగా విశేషంగా ఆయన అనుగ్రహం కలిగి ఉంటాడు. ఎవరైనా కూడా కృష్ణ భక్తులైనట్లయితే వాళ్ళ జీవితాల్లో చూసుకోవచ్చు, ఏ దిశలో పోవాల్సిన బతుకు కృష్ణ భక్తులు రావడం వల్ల ఏ రకంగా మారిపోయింది. అది మన మానసిక శాంతి కావచ్చు, లేదా తెలివితేటలు కావచ్చు, లేదా భౌతికమైనటువంటి లాభాలు కావచ్చు, పలుకుబడి గౌరవము సంపత్తి సులభంగా జీవితంలో కావాల్సినవన్నీ కూడా లభ్యం కావడం, దీన్ని చూస్తే భగవంతుడు అవ్యాజ కరుణ అంటే దాన్ని మనం అంచనా వేయలేము, దాన్ని అవ్యాజ కరుణ అంటారు. ఇప్పుడు భగవంతుడు నిత్య సుందరుడు, అంటే ఆయన శరీరం ఏదైనా కూడా భౌతికమైన శరీరం అయినట్లయితే దానికి చెమట కంపని, దానికి ఆకలి బాధని, దానికి నొప్పి అని చెప్పి అలసటని, ఎవరికైతే భౌతిక శరీరం అంటే కాలంతో ప్రభావితం అయ్యేటువంటి శరీరం, ఆత్మని కాలం ఏం చేసుకోలేదు, ఆత్మ మీద కాల ప్రభావం లేదు, కానీ శరీరం మీద కాల ప్రభావం ఆఫ్ చేయలేము. జబర్దస్తి ఆక్రమిస్తూ ఉంటుంది. ఈరోజు రాజైన వాడు రేపు బజార్లో తిరగడం, ఈరోజు దాదా ఆయన వాడు రేపు పడుకుందండం, ఈరోజు హీరో అయిన వాడు రేపు శాల్తీ లేకుండా గల్లంతు చనిపోవడం, పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు లేకపోతే ప్రపంచం నడవదేమో అన్నట్టుగా ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, నెహ్రూ, రాజీవ్ గాంధీ, బస్ వీళ్ళని తలదండే నేతలు లేరు అనుకుని, కానీ భగవంతుడు టైం అయిపోయింది అన్నాడంటే అది కనిపించకుండా ఐపు లేకుండా వాళ్ళు పోయినా కూడా దేశానికి తేడా అన్నారు. ఈ దేశం నడుస్తానండి, ప్రపంచం ప్రశాంతంగా నడుస్తానండి, బహుశా ఇంకా బాగా కూడా నడవచ్చు. ఒకటి ఇక్కడ అంత డమ్మీ నేతలు అంటారు. డమ్మీ నేతలు అంటే ప్రస్తుతం దేశం అట్లాగే నడుస్తుంది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, ప్రభుత్వంలో సోనియా గాంధీ నోబడి అఫీషియల్గా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, కానీ ప్రధానమంత్రి డమ్మీ అంటే కూర్చోమంటే కూర్చొని నిలబడమంటే నిలబడి ఎందుకంటే వాడు సొంత తలకాయ తెలివితేటలే ఉంటుంది, రిమోట్ కంట్రోల్ రిమోట్లో ఉంటుంది, కానీ చూడ్డానికి పనిచేస్తున్నాడు అన్నట్టుగా అని అంటాడు డమ్మీ. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ కూడా డమ్మీలే, ఎవరైనా కూడా ఎనీబడి, వాడు భక్తుడు కానీ వాడు ప్రధానమంత్రి కానీ. ఎందుకంటే భగవంతుడి శక్తే అందరిలో సంచారం అవుతాడు. ఎప్పుడు భగవంతుడి శక్తిని ఉపసంహరించుకుంటాడో ప్రారంభమైంది, ఎవడో అవి నిద్రపోతా ఉన్నాను క్లాస్ ఏంటంటే ఎందుకు వచ్చిందో ఈ క్లాసులు అన్నట్టుగా ఎవడో ఏమంటే సీనియర్లు అంటారు ఎందుకంటే వీళ్ళు మేలు కదా నిద్రపోకుండా కళ్ళు బాగా వెడల్పుగా వెతికి పెట్టినారు. ఈయనకి నిద్ర లేని రోగం అయినా ఈయన రాత్రి 2 గంటల దాకా కూడా కళ్ళు తెరుచుకునే కూర్చుంటాడు. నిన్న కూడా అప్పుడప్పుడు మొదలించాను నిద్రపోతున్నాను. ఏం చదువుతున్నా? జ్ఞానేంద్ర. నిద్రపోతుంటే ఇదే ప్రాబ్లం. అందరూ డబ్బే కరెక్ట్ ఒప్పుకోనట్టు భగవంతుని నేను భక్తుడు చేస్తేగా నువ్వు కాలేవు డమ్మి. అక్కడ కూడా మనం ఏదో ప్రయత్నం చేసుకోవచ్చు, భగవంతుని అనుగ్రహిస్తే తప్ప మనం భక్తుడై నిష్ఠగా బతకలేము. అది కూడా ఆయన చేతులు, ప్రయత్నం వరకు మనం ఉంటాం. ఎప్పుడు ఆయన మనల్ని భక్తుడు చేస్తాడు అనేది తెలియదు. కాబట్టి భగవంతుడు ఆయన రాజాధిరాజు, కింగ్ మేకర్, కింగ్ మేకర్ భగవంతుడు. ఎందుకంటే మనం, మన శరీరం, మన పరిసరాలు అంతా కూడా భగవంతుడి సృష్టి. భగవంతుడు ఆయనకి పరిమితి లేదు. ద్రోడి తండ్రికి, ద్రోడి తండ్రి ఎవరే? ఉత్తానుపాదుడు. కరెక్టే, ఉత్తముడు ద్రోడు ఇద్దరు కొడుకులు. ద్రోడు చిన్నవాడు, కానీ ఉత్తానుపాదుడు తన ఆస్తి అంతా కూడా ఉత్తముడికి చెందేట్టుగా, ద్రోడు క్షత్రియుడు అవడం వల్ల నాకు కూడా చెందవలసింది, పెళ్ళాం వ్యామోహంలో పడి ఆమె కొడుకు ఉత్తముడికి అంతా కూడా ఇచ్చేసినాడు. తండ్రి రాజ్యం కంటే కూడా పెద్ద రాజ్యాన్ని పొంది ఏలి అనుభవించి చూపించాలా ఆయనకి. భగవంతుడి దేవల్ల నారదుడు గురువుగా దొరికాడు. నారదుడు గురువుగా దొరకడం వల్ల ఆయనకు భగవంతుడితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. ఆయన భగవంతుడిని ప్రసన్నుడు చేసుకున్నాడు. ఇక ఉత్తానపాది భూమి మీద రాజు, కానీ ఒక లోకానికంతా కూడా ఈ భూమి మీద ఎంతమంది రాజులు ఉంటారు కదా, కానీ ధ్రువ మహారాజుకి భగవంతుడు ఒక లోకాన్ని ధ్రువలోకం అంటారు దాని పేరు, అంతకుముందు ఉండేది కాదు. భగవంతుడు ధ్రువుడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినాడు ధ్రువలోకం. అప్పుడు సామ్యమే లేదు, తండ్రి ఆశ్రయింది మామూలుగా మనం ఉన్నదాన్ని పంచుకోవాలా, కానీ భగవంతుడు కావాలంటే సృష్టిని చేయగలడు ఆయన. ఓ తండ్రి ఏమైనా ఇవ్వాలంటే ఉన్నదాన్నే రెండు ముక్కలు చేసి ఇద్దరు కొడుకులకి ఇట్లా, కానీ భగవంతుడికి అదే ఇబ్బందిలే. భగవంతుడు ఏమన్నా సృష్టించగలడు, ఆయన భగవంతుడు అంటారు. భగవంతుడు అంటే ఎవరి ఐశ్వర్యాలకి పరిమితి లేదు, ఎవరికి అన్ని ఐశ్వర్యాలు ఉంటాయో, సంసారంలో అందరికీ అన్నీ ఉండవు. సంసారంలో కొంతమంది డబ్బు ఉండొచ్చు, కొంతమంది చదువు ఉండొచ్చు, కొంతమంది తెలివితేటలు ఉండొచ్చు, కొంతమంది పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, కొంతమందికి సౌందర్యం ఉండొచ్చు, కొంతమందికి బలం ఉండొచ్చు, కొంతమందికి వైరాగ్యం. ఈ మృత్యు సంసారంలో వైరాగ్యం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఈ మృత్యు సంసారంలో వైరాగ్యం అనేటువంటిది, ఎందుకంటే ఎవరైతే మూర్ఖులో, ఎవరైతే అజ్ఞానులో, ఎవరైతే బుద్ధిహీనులో, వాళ్ళు సంసారంలో నాది నేను అంటూ బతుకుతూ ఉంటారు. నాది నేను, నేను చేశాను, ఇది నాది. వీళ్ళకి మించినటువంటి మూర్ఖులు ఇంకోళ్ళు ఉండరు. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది భగవంతుల్లో ఉంటుంది, భక్తుల్లో కూడా ఉంటుంది. భగవంతుడి వైరాగ్యాన్ని ఎట్లా చూస్తాం మనం? ఇదంతా కూడా భగవంతుడు చెప్తూ, సర్వలోక మహేశ్వరం, ఇదంతా కూడా భగవంతుడు చెప్తూ. కాబట్టి భగవంతుడు ఆయన దీన్ని మనం అనుభవించకుండా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఆయన సత్తు. కానీ ఆయన వదిలేసినాడు, టికెట్ మనం కొట్లాడుకుంటాం, భగవంతుడు వదిలేసింది ఆయన, ఇది నాది నాది కొట్లాడు దొంగలం. ఎవరు భగవంతుడు అనేవాళ్ళు ఎవరు దొరకరు మనకి, అంతా కూడా ఆయనది నాది వాళ్ళది వెళ్ళదు అనేవాళ్ళు తప్పుతారు. కనిపించేదంతా కూడా భగవంతుడిది అనేటువంటి వాడు చాలా అర్థంగా ఉంటుంది. ఎందుకంటే మనకి వైరాగ్యం లేదు. వైరాగ్యం అనేటువంటి వాడు అతను ఒప్పుకుంటాడు అంతా కూడా దేవుడు సొత్తు. కానీ దేవుడు ఆయన ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా మన ప్లాట్లో ఎవరైనా సైన్ చోటు పెట్టి మన ప్లాట్లో ఏమేమి కడుతుంటే వెంటనే ఇక్కడ బయలుదేరొస్తారు, ఆ సమాచారం అంతా కానీ ఇక్కడ బోర్డు పెట్టాను ఆ రోడ్డు పక్కన, మాది కాదు ఆ ప్లాట్ మాది కాదు అని వెంటనే హుటా పెట్టి వచ్చాడు. ఎవరిని అడిగి పెట్టారు స్వామి, ఎవరు పెట్టారు, ఎవరిని అడిగి పెట్టారు, ఎవరు పెట్టారు, ఇంకా మేము చెప్పాము ఎవరిని అడిగి పెట్టలేదు, మేమే పెట్టాము. ఆయన సార్ మమ్మల్ని అడగాలి కదా సార్ అంటే మేము చెప్పాము మందిరం వాళ్ళ భక్తులు మాకు ఆ మాత్రం వైరాగ్యం ఉంది, మీ ఫ్లాట్కి భగవంతుడు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కలిగించాం, అది మీరు అక్కడేమైనా చేద్దాం అనుకుంటే అప్పుడు పీకేస్తాం, కబ్జా చేయడం మిగతా మళ్ళీ అక్కడ గుడారు వేసి సంత వ్యాస అవసరం మాకు లేదు, మీరు మంచి ఆయన, మీ స్థలాన్ని భగవంతు సేవలో వాడితే మీకు భగవంతు రాశ ఆయన బాగా సంతోషపడ్డా. నేను భగవంతు ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేయకపోయినా కూడా సవాలు నన్ను అనుగ్రహించి భగవంతుడు ఇప్పుడు కూడా అనుగ్రహించడానికి వృత్యానుగ్రహ కాతరం. కాతరం అంటే ఆతురత. భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి ఇప్పుడు కూడా ఆతృత పడుతూ ఉంటాడు. భక్తులు అయ్యేవాళ్ళు దగ్గరికి అనేది భక్తులు అన్నీ అయితే భగవంతుని అనుగ్రహం. వాళ్ళకి భగవంతుడు కూర్చోబెట్టి పూజలు చేయించి వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి భగవంతుడు వాడి జీవితాన్ని చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. భగవంతుడు అందరికి కూడా, భక్తులందరికి కూడా భగవంతుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి సంసారంలో వైరాగ్యం అనేటువంటిది అది ఎంతో గొప్ప ఐశ్వర్యం. మనది కాని దాన్ని దానిని కనిపెట్టకుండా దాన్ని మనం ఆశించకుండా తెలియటం. ఎవరు వైరాగ్యాన్ని పొందగలరు? ఎవరైతే కృష్ణనామాన్ని నమ్ముకుంటారో, మన కృష్ణనామాన్ని పట్టుకుంటే మిగతా ఉండి వదిలిపెట్టేయచ్చు. వదిలిపెట్టేసిన కూడా మన వెనకాల వస్తామండి. భగవంతుడు ఎక్కడ ఉంటే భగవంతుడి సొత్తు అక్కడ వస్తూనే ఉంటుంది. ఇక్కడ ఎవరైతే భగవాన్ నామాన్ని పట్టుకుంటారో అటువంటి వాళ్ళు ఈ సంసారంలో దేన్ని కూడా నమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. నా డబ్బు నన్ను కాపాడుతుంది, నా చదువు నన్ను కాపాడుతుంది, నా పలుకుబడి నన్ను కాపాడుతుంది. భక్తులు వాళ్ళు కేర్స్ అంటే వాళ్ళ సంరక్షణ, ఇన్ ది కేర్ ఆఫ్ భక్తులు వాళ్ళు జ్ఞానవంతులుగా కూడా ఉంటారు. మనం చెప్పాము మూర్ఖులు, అజ్ఞానులు, అమాయకులు వీళ్ళంతా కూడా నాది నేను. కానీ భక్తుడు అంటే అలాగే భక్తుడు ఆయన తెలియగలవాడు, జ్ఞానవంతులు భక్తులు. కాబట్టి వాళ్ళు ఈ శరీరం కుళ్ళిపోతుంది, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి చెప్పాను కదా, ఈ శరీరాన్ని పరిరక్షించుకోవడం, శరీరాన్ని కాపాడుకోవడం. భక్తులు ఈ శరీరాన్ని వాళ్ళు ఆరోగ్యంగా చూసుకుంటారు, కానీ దీని మీద వాళ్ళు ఆసక్తిని పొంది దీన్ని కాపాడుకోవడానికి డాక్టర్లు వెనకాల పేరు తిరగడం, ఇంకో 4 రోజులు బతకడానికి తంటాలు పడడం భక్తులు దీన్ని పట్టించుకోరు. భక్తులు నిజానికి బతికేది చావు పిలుపు కోసం ఎదురు చూస్తూ బతుకుతూ ఉంటారు. పిలుపు కోసం ఎప్పుడు దేవుడు నన్ను పిలుస్తాడు, మామూలు వాళ్ళందరికీ చావు భయం ఉంటుంది. మామూలు వాళ్ళంతా కూడా ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి తంటాలు పడుతూ ఉంటారు. అని భక్తుడు ఈ శరీరాన్ని ఆయన పట్టించుకోడు. కేవలం భగవంతుడి సేవ వరకు ఎంతవరకు ఈ శరీరాన్ని చూసుకోవాలి అంతవరకు చూసుకుంటారు. కాబట్టి భక్తులు వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. వైరాగ్యం ఎందుకుంటుందంటే భగవన్ నామం దొరికినప్పుడు అని తెలిసిపోతుంది నాకు కావాల్సినటువంటి మనశ్శాంతి సుఖం అంతా కూడా భగవన్ నామంలోనే ఉంది. మనశ్శాంతి అనేది బయట పరిస్థితుల నుంచి కలగదు, సుఖం అనేది బయట వస్తువుల నుంచి కలగదు. భగవంతుడు సన్నిధిలో కూర్చోవడం వల్ల, భగవంతుడు ఒళ్ళో కూర్చోవడం వల్ల, భగవంతుని దగ్గర ఉంచుకోవడం వల్ల మనకి మనశ్శాంతి ఆనందం కలుగుతాయి. ఇది ఆనంద ప్రదాయకుడు, శాంతి ప్రదాయకుడు భగవంతుడు. కాబట్టి భక్తులు వైరాగ్యాన్ని కలిగి ఉంటారు, జ్ఞానాన్ని కలిగి ఉంటారు, భక్తులు సౌందర్యాన్ని కూడా కలిగి ఉంటారు. దేవ సౌందర్యం అనేటువంటిది అది నిజమైన సౌందర్యం కాదు. దేహానికి సౌందర్యం అనే ప్రశ్న లేదు. ఏ దేహానికి అయితే చెమట పడుతుందో, ఏ దేహంలో అయితే మలం ఉత్పన్నం ఉంటుందో సౌందర్యం ఏంటి, అది ఇంకో మూర్ఖతనం. శరీర సౌందర్యాన్ని చూడడం మూర్ఖతనం. ఆత్మ సౌందర్యం భక్తులు వెతికేటువంటిది. నేను పుష్పంలో చదువుతున్నా వాడిని రాధాశ్రమకి సంబంధించి, దానిలో చంద్రశేఖర్ లాంటి భక్తుడు వెలుగుగానే ఉన్నాడు. చంద్రశేఖర్ లాంటి భక్తుడు రాధమ్మ వారి ఆశీర్వాదం కోసం ఫుల్గా తంటాలు పెడుతున్నాడు. ఆ మాలలు కుట్టి, ఇది వచ్చి, ఆ గుడ్డలు కుట్టించి, ఈ నగలు తీసుకొచ్చి నేను రాధమ్మ గారికి జన్మ రాధాష్టమికి ఇచ్చేయాలి చేయాలి. బస్ రాధారాణి కృప నా మీద పడితే చాలు. కానీ రాధాష్టమి అయిపోయింది, అంత పెద్ద ఎత్తున దేవుడికి, కానీ రాధమ్మవారి కృప కలగలేదు. అన్నాడు, నేను ఏమి లోటు లేకుండా గట్టిగా ప్రయత్నం చేస్తా, నాకేమి రాధమ్మవారి కృప కలిగినట్టు ఎవరు నాకు అనుభవం కలగటం లేదు. రాధమ్మవారి ఆశీర్వాదం ఎట్లా కలుగుతుంది? రాధమ్మవారు ఆమె చూసేది ఆత్మ సౌందర్యం. ఆమె మళ్ళాంటి మూర్ఖురాలు కాదు. ఆమె లోకేశ్వరి. అంటే ఆమె ఏమి చూడదాం, రాధారాణి చూసేది ఈయన ఎంత మనస్సుని నిర్మలంగా ఉంచుకున్నాడు. రాధారాణి ఎత్తికేది, కృష్ణుడు ఎత్తికేది, ఎవరి మనస్సు నిర్మలంగా ఉంది? ఎందుకంటే భగవంతుడు కూర్చోవడానికి ప్లేస్ ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది? భగవంతుడు కూర్చునే ప్లేస్ శరీరంలో, హృదయ కమలంలో భగవంతుడు ఆశీర్వాదం అవుతాడు. మన కోరికలు, మన వికారాలు, మన వాసనలు, మన రాగద్వేషాలు అవి కూడా హృదయంలోనే ఉంటుంది. కంపంటారు, కంపంతా కూడా హృదయంలో ఉంటుంది. అక్కడికి బయటకు వస్తాడు, భయం మాట్లాడుతుంటే వా ఈయన హృదయంలో ఎంత కంపు ఉంది, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంది, ఈయన ఎంత దుర్మార్గుడు అంటే లేకపోతే చేస్తున్నాడు, అంత లోపలికి ఉంటుంది, కొద్ది కొద్దిగా బయటకు వస్తుంది, జనాలు ఎంత కంగారు పడతాడు, ఇది ఎప్పుడైపోతుంది, నేను ఎప్పుడు వెళ్ళిపెట్టుకుంటున్నాను. అది భగవంతుడు కూర్చునేటువంటి స్థానం హృదయం. దానంతా మనం గబ్బు పట్టించి, కమ్ము పట్టించి మనం ఇట్లా ఉంటే వర్ణిస్తే భగవంతుడు కేవలం బయట నిలబడాల్సి వస్తుంది. భగవంతుడు బయట నిలబడి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఈయన తన హృదయాన్ని ఆయన శృంగారం చేసుకుంటాడు. మా శృంగారం అంటే స్నానం చేయడం, మాత్రలు రాసుకోవడం, ఇవన్నీ. అట్లాగే హృదయానికి కూడా శృంగారం, హృదయ శృంగారం. హృదయానికి శృంగారం ఏంటి, మనకి మంచి లక్షణాలు అహింస. ఈ మాట సావనీర్లు రాశాం. ఈ భగవంతుని మనం రకరకాల పూలతో పూజిస్తూ ఉంటాం, చామంతి పూలు, గులాబీ పూలు, సంపెంగ పూలు, సన్నజాజులు, కనకాంబరాలు. చూసి మనం అనుకుంటాడు వా సీజన్లో దొరికే పూలన్నీ తీసుకెళ్ళి దేవుడిని పూజించాను అని చదువు పెడుకో. ఎంగిల్లో అట్లా చేతులు పెట్టి ఎందుకు పడ్డాను, తర్వాత పడి సాయం తాగడం, చేతులు ఎక్కడ పెడుతున్నా కొద్దిగా జాగ్రత్తగా. భక్తులైనప్పుడు వాడి చేతులు ఎక్కడికి పోతే నేను చూసుకుంటాడు, అలవాటు అయిపోతే తిప్పుకుంటూ ఉంటాడు, మరి దాంతో ప్రసాదం పెంచి పెడతాడు. సత్వగుణంలో ఉండేవాడు వాళ్ళ చేతులు ఎక్కడికి పోతున్నాయి అప్పుడు తెలియ పెట్టుకుంటా ఉన్నాం, ఇటు పెట్టుకుంటా ఉన్నాం. ఇట్లంతా చేయకూడదు, అటు చేస్తాడనే చేయగొడుకోవాలి. మనం బాగోతు తాకాల నోట్లు తిప్పుకుంటున్నాయని తెలిసాల్సింది, నోట్లో వెళ్ళిపెట్టుకుంటున్నాయి తెలియకుండా అనుకుంటుంది చేయకూడదా, ఇంకా కూర్చున్నాయని. ఏం చేస్తున్నాను, శృంగారం, హృదయ శృంగారం, రకరకాల పూలతో దేవుడిని పూజిస్తూ ఉంటాం. కానీ నిజానికి దేవుణ్ణి మనం మన యొక్క మంచి లక్షణాలతో దేవుడి దగ్గర ఒక పువ్వు పెట్టకల్లా, నీలో మంచి గుణాలు ఉన్నట్టయితే దేవుడు పూజ చేయకుండా కూడా నీ దగ్గర వచ్చి కూర్చుంటాడు. నువ్వేం చేయకపోయినా దేవుడిని వెనకాల వస్తూ ఉంటాడు. నేను నీకు తెలుసు దేవుడు దేన్ని లైక్ చేస్తారో నువ్వు దాన్ని తెచ్చుకుంటున్నావు, దాన్ని ఉంచుకుంటున్నావు. దేవుడు ఏం లైక్ చేస్తాడు, ఆయనకి సంపెంగలు కావాలా, ఆయన శ్యామంతులు కావాలా, మెల్లలు కావాలా. భగవంతుడు మన హృదయ పరిమళాలు, మన హృదయంలో ఈ క్షమ, దయ, సత్యము, శాంతి, ఎనిమిది రకరకాల పుష్పాలు అవి హృదయ పరిమళాన్ని వచ్చుతాయి. ఎవరికైనా హృదయంలో ఇవి ఉన్నట్టయితే వాళ్ళు ఎంతోమందిని వాళ్ళు ఆకర్షించగలుగుతారు. పూల పరిమళం మనల్ని ఆకర్షిస్తుంది. అటు మనిషికి సౌందర్యం ఈ లిప్స్టిక్ రాసుకోవడం, నెయిల్ పాలిష్ రాసుకోవడం, పౌడర్ రాసుకోవడం, అత్తరు రాసుకోవడం ఇదంతా కాదు. నిజంగా భక్తులు ఇవన్నీ వాడరు. భక్తులు శుద్ధంగా స్నానం చేసి తిలకం పెట్టుకుని అంత క్లీన్గా సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని టైం వాడు చేసుకున్నాం, ఎన్ని చేసుకుంటే మనకి భజనకి టైం ఉండదు. ఈ క్రాప్ ఎట్లా ఉండాలా, ఎట్లా మేకప్ చేసుకోవాలి, ఎన్ని చేస్తుంది, ఇంకా పదార్థాలు తీసుకొస్తేమో, నిన్ను శృంగారం తీసుకురాక చనిపోయింది, లేచి వచ్చేప్పటికి ఆరు మంగళార్తె అయిపోయి ఉంటుంది. ఒక స్టోరీ చెప్పాడు ప్రభు, ఒక క్లబ్ డ్యాన్స్కి వెళ్ళడానికి బాగా డెకరేట్ అవుతుంది. డెకరేట్ అవడంలో ఎంత మునిగిపోయిందంటే క్లబ్ డ్యాన్స్ టైం కూడా మర్చిపోయి, క్లబ్ డ్యాన్స్ టైం మర్చిపోయి తర్వాత క్లబ్లో ప్రోగ్రామ్ అయిపోయింది. వచ్చి ఇంక రాలేదండి, ఇంక పెర్ఫార్మెన్స్ రాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఇంక ఇట్టు పూసుకుంటాను. ఏంటంటే అంటే టైం ఎంత అది తోడుకుంటాను, నేను 10 గంటలకు రమ్మన్నా క్లబ్కు 12 అయింది. ఈ మెరుగులు పెట్టుకోవడంలో అసలు ప్రోగ్రామ్ అయిపోయింది. మనుషులు ఎవరైతే ఈ బయట విషయాలకి, బయట సంబంధాలు, బయట మెరుగులు, బయట కోరికలు, బయట వస్తువులు, బయట దేవుడు కూడా మనం బయట ఉండిస్తాడు. నువ్వు బయట వస్తులే అని కలపడతాడు, నువ్వు కూడా బయట ఉండి నా దగ్గర రామాక. కాబట్టి ఇక్కడ మనం భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రోజంతా నిలబడి ఆయన ఆయన వచ్చి అడిగేవాళ్ళు ఉండరు, కానీ దేవుడు రెడీ ఉంటాడు. రండి రండి దేవుడు నా దగ్గరికి రండి, కమ్ టు మీ. కానీ ఎంతమంది వచ్చారు రాదు, ఎందుకంటే దానికి మనకి భగవంతుని అనుగ్రహానికి మనకు పాత్రలు కావాలంటే భక్తుల అనుగ్రహానికి పాత్రలు కావాలి. మనకి నేర్పించేటువంటి భక్తులు ఉంటే అప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడు కావాలా, భగవంతుడు అనుగ్రహం కావాలా, భగవంతుడు మన హృదయ కమలంలోకి ఆయన రావాలా. మనం దేవుడి దగ్గరికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన అందనటువంటి అంతులేనటువంటి దూరం మనైతే ఈ భూలోకాన్ని దాటలేం, మనం మన ఈ భౌతిక జగత్తుని దాటలేం. మనం దేవుడి దగ్గరికి పోవాలంటే అయ్యే పని కాదు, కానీ దేవుడు మన దగ్గరికి రావాలంటే నథింగ్ కెన్ స్టాప్. మనం దేవుడి దగ్గరికి పోవాలంటే అన్ని బ్రేక్స్. దేవుడు మన దగ్గర రావాలంటే నాన్ స్టాప్ వెంటనే. అటు మనం దేవుడి దగ్గర పోవడానికి ప్రయత్నం చేయడం కాదు, దేవుడు మన దగ్గరికి వచ్చేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మన దగ్గరికి రావాలంటే మన హృదయ కమలాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. దాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. టక్క నుంచి భగవంతుడు బాబుని భూమి మీద తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎవరి హృదయాల్లో చోటు ఉందని చెప్పి అందరి హృదయాల్లో కూడా కొండల కొండల రాసులు ఎంత కూడా మాలిన్యం దట్ భగవంతుడు ఆయన తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ నేను కూర్చునేటువంటి ప్లేస్ ఎవరు కాబట్టి ఎవరైతే భక్తుల సాంగత్యంలో మనస్సుని ప్రక్షాళన చేసుకునేటువంటి మార్గాన్ని తెలుసుకుంటారు. ప్రతి మనిషి కోరుకుంటాడు నా మనసు నిర్మలంగా ఉండాలా, నా మనసు ప్రశాంతంగా ఉండాలా, నా మనసు శుభ్రంగా ఉండాలా. కానీ ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలో తెలియదు మనకి. అది భక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెబుతారు, మీరు ఎప్పుడు కీర్తనీయ సదాహరి, మీరు ఎప్పుడు భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉన్నట్లయితే ఈ సంసారంలో రోజు ఎంత దుమ్ము వచ్చి పడుతూ ఉంటుంది, ఎంత మురికొచ్చి పడుతూ ఉంటుంది, ఎంత చెత్త చెదారం కదా ప్రతిరోజు. అందుకే మనం ప్రతిరోజు తిరిగి ఈ దూడంతా కూడా ఊడవాలా, మురికంతా తుడవాలా, చెత్త అంతా ఎత్తి చెత్త కుండీలో పడేయాలా కదా రోజు. మనం మన హృదయంలో క్షణ క్షణం వచ్చేటువంటి వికారాలు వాసనలు కోరికలు వీటిని మనం ఎట్లా క్లీన్ చేయాలి, దాన్ని స్వయంగా భగవంతుడే మార్గం చెబుతున్నాడు. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. భగవన్న మనం వెలుపెట్టుకుండా ఉన్నట్టయితే దాన్ని ఒక వైద్యంలాగా మెడిసిన్ ఏ రకమైన మెడిసిన్ తీసుకోకపోతే మన ఆరోగ్యం దిగజారిపోతుంది, మన ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. మనం మెడిసిన్ తీసుకుని ఆరోగ్యాన్ని కోలుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే రకంగా ఈ హృదయాన్ని హృద్రోగం హృదయ రోగాన్ని పోగొట్టుకోవాలి. మన హృదయ రోగం అంటే మనం ఈ సంసారంలో మనకి ఎవరితో సంబంధం లే, మనం పుట్టాం ఒంటరిగా పుట్టాం ఒంటరిగా చనిపోవాలి. కానీ మన సంసారంలో నావాళ్ళు అనుకుంటాం, పుట్టకముందు వాళ్ళతో మనకేం సంబంధం లేదు, పోయిన తర్వాత మళ్ళీ సంబంధం లేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు. దీని అంటే హృదయ రోగం. హృదయ రోగం అంటే మనం భగవంతుడితో సంబంధాన్ని మర్చి అది ఆరోగ్యమైనటువంటి పరిస్థితి. రోగం లేకుండా ఉండడం అంటే భగవంతుడితో సంబంధాన్ని గుర్తించి ఆ పద్ధతిలో బతకడం, అప్పుడు మన హృదయం ఆరోగ్యంగా ఉన్నట్టు. మనం హృదయ రోగం ఉన్నప్పుడు మనం భగవంతుడు అవసరం కనిపించకుండా కష్టాలు ఇచ్చేటువంటి సంసార సంబంధాలు మనం వీటి వెనకాల పడిపోయి దెబ్బలు తింటాం, కష్టాలు అనుభవిస్తాం, జీవితం అంతా కూడా నష్టపోయి ఇదంతా కూడా. కాబట్టి హృదయ రోగాన్ని పోవడానికి మనకి మెడిసిన్ కావాలి. మనలో ఉండేటువంటి రాగము, ఆసక్తి, బంధము, మోహము, కామము ఎన్ని పోవాలంటే మామూలు మెడిసిన్స్ పనిచేయవు. ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకో, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకో, ఈ హృదయపు గోడల్లో దూరిపోయినాయి. దీన్ని మనం క్లీన్ చేయాలంటే సర్వవ్యాపకమైనటువంటి భగవన్నామం. భగవన్నామం అంతటా దూరిపోతుంది, భగవన్నం ఎక్కడికైనా వస్తుంది. మన సంసారంలో ఏది కూడా మనం మెడిసిన్ తీసుకుంటే అది బ్రెయిన్లోకి వెళ్తుందో లేదో డౌట్ఫుల్. బ్రెయిన్లోకి మెడిసిన్ వెళ్ళలేదు, బ్రెయిన్ రోగాలని మనం తెలియదు. క్యాన్సర్ క్రిములకి మెడిసిన్స్ బయట క్యాన్సర్ రోగాలని అయితే, కానీ మన దగ్గర ఈ అసాధ్యమైన రోగాలకి మెడిసిన్ లేదు. అంతకంటే కూడా అసాధ్యమైంది క్యాన్సర్ అయిన శరీరంతో పోతుంది. కానీ మనకు ఉండేటువంటి ఈ విషయ వికారాలు, హృద్రోగం అనేటువంటిది, వాసనలు, కోరికలు, ఇది మనకి జన్మ జన్మాంతరాలు కదా. మనం చనిపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళాం, ఇక్కడికి రావాలి. ఇదండి ఇంకా రోగం ఉంది, వాసన ఎండిపోతే కానీ ఎండిపోతే కానీ మనం భగవంతుడి దగ్గరికి చేరలేం. కాబట్టి ఇది పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం, భగవంతుడు ఆయన స్వయంగా తెచ్చినాడు. ఏ నేచి ఔషధి మాయ నసీబారు లాగు హరినామ మహామంత్ర లవతు మాజి. నీ హృదయంలో ఉండేటువంటి దుర్భేద్యమైనటువంటి ఈ హృదయ రోగాన్ని మనం పోగొట్టుకోవాలంటే భగవన్నామాన్ని తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి భగవంతుడే స్వయంగా ఇచ్చినటువంటి భగవన్నామాన్ని మనం పట్టుకున్నట్లయితే మెల్లిగా మనం భగవంతుడి అనుగ్రహానికి మన హృదయంలో ఉండే కంపం తప్ప పోగొట్టుకుని భగవంతుడు మన హృదయంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితిని మనం తీసుకురావచ్చు. ఎప్పుడైతే మనం చేతో దర్పణ మార్జనం, మన హృదయాన్ని పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం, భగవన్నామాన్ని నిరంతరం కీర్తన చేసి మన హృదయ కమలాన్ని భగవంతుడు కూర్చోవడానికి అనుకూలంగా మనం దాన్ని తయారు చేద్దాం అనుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాశి భాగవతంకి శ్రీల ప్రభుత్వానికి